శ్రీమద్దేవి భాగవత మహాపురాణంలో భాగంగా వేదవ్యాసులంతటి వారి యొక్క చరిత్రను చెప్పుకున్నాం మనం. వ్యాసుడు అష్టాదశ పురాణాలు లోకానికి అందించిన విష్ణుస్వరూపుడు, సకల వేదాలని విభజించినవాడు, మాయాతీతుడు కూడా. పిచ్చుకల జంట యొక్క సంసారాన్ని చూసి సంసారంలో ప్రవేశించాడు. తద్వారా మనకేం తెలుస్తున్నది? ఇంద్రియములు ఎంతటి గొప్పవాడైనా తమ వశం చేసుకుంటాయి అని తెలుస్తున్నది. బలవానింద్రియగ్రామో విద్వాంసమపి కరషతి అని స్వయంగా ఆయనే భాగవతంలో వ్రాసుకున్నాడు. కాకపోతే జ్ఞానులు ఎప్పుడైనా ఇంద్రియములకు లొంగితే అది లోకశ్రేయస్సుకు ఉపయోగపడుతుంది. అజ్ఞాని వ్యసనములకు గురైతే భ్రష్టుడవుతాడు. అదే జ్ఞాని ఎప్పుడైనా ఇంద్రియాలకి లొంగిపోతే, ఈ కామాదులకు లొంగిపోతే, దానివల్ల లోకమునకు కూడా శ్రేయస్సు ఏర్పడుతుంది. ఎందుకంటే ఆయన మహాతపశక్తి కలిగిన వాడు గనక ఆయన కామం లోకానికి ఉపయోగపడే ఏదో ఒక పదార్థాన్ని అందిస్తుంది. చూడండి, అప్పుడప్పుడు ఈశ్వరుడు తపస్సు చేసి మానవుడిలాగా ప్రవర్తించి తన శరీరము నుంచి చెమట, లాలాజలం ఇటువంటివి విడిచిపెడితే అవి ఎంత ఉపయోగపడుతున్నాయో శివపురాణం చెబుతోంది. శివుడు కూడా ఒకసారి భూలోకంలో తపస్సు చేశాడు. అప్పుడు ఆయనకు కూడా మానవుడికి పట్టినట్టే చెమట పట్టింది. ఆ చెమట చేత్తో తీసి నేల మీద వేశాడు. అందులోంచి కుజుడు అనే ఒక గ్రహం పుట్టుకొచ్చాడు. మన చెమట అయితే రకరకాల సూక్ష్మక్రిములతో నిండి దుర్వాసన ఇస్తుంది. దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఆఖరికి మాఘమాసంలో కూడా ఇవాళ కలియుగ ప్రభావం అవడం వల్ల బయట 5 నిమిషాలు నిలబడితే ఎలా ఉందో చూస్తున్నారు మీరు. మాఘమాసంలో ఈ కాలం ఎలా ఉండాలి? చలిగా ఉండాలి. కొంచెం చిటపట్లు ప్రారంభం అవ్వాలి. అటువంటిది ఒక్క 5 నిమిషములు ఈ సాయంకాల సమయంలో బయట నిలబడితే ఎప్పుడు గదిలోకి వస్తామా అనిపిస్తుంది. శరీరం భగభగ మండుతోంది. ఇలా భగభగ మండుతున్న మన శరీరం నుంచి వచ్చే చెమట ఎంత వాసనతో ఉంటుందో లోపలికి భక్తులు అప్పుడప్పుడు పక్కకి అంటా వచ్చినప్పుడు తెలుస్తుంది. మన చెమట అంత విచిత్రమైనది. మరి అదే ఈశ్వరుడి యొక్క స్వేదజలం నేల మీద పడగానే భూదేవి దానిని త్రాగి తక్షణం ఒక పుత్రుడికి జన్మనిచ్చింది. ఆయనే కుజుడు అని పిలువబడ్డాడు. కు అంటే భూమి, జ అంటే పుట్టాడు కనుక కుజహ అన్నారు ఆయన. దీని అంతరార్థం ఏమిటి అంటే మహాత్ములు అప్పుడప్పుడు సామాన్య మానవులకు మళ్ళీ మాయకి గురైనట్టు నటిస్తారు. నిజానికి వారు మాయకి అతీతులే. వాళ్ళు కూడా మాయాతీతులు కారేమో అన్నట్లుగా భ్రమింపజేస్తారు. వాళ్ళు కూడా లౌకిక ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులను చూసి వ్యామోహం చెందుతారు. వారు కూడా సామాన్య జీవుల్లో తినడము, తిరగడము, కామక్రోధాదులు పొందడం చేస్తారు. కానీ జ్ఞానుల కామం నిష్కామం కంటే గొప్పది. జ్ఞానుల క్రోధం పాపాత్ముల్ని శిక్షింపజేసి శిష్యుల్ని రక్షింపజేస్తుంది. అందుకే ఎప్పుడైనా గురువులు కోపగించి తిడితే అది అదృష్టమని భావించండి. నలుగురిలో నన్ను కోపగించి తిట్టారు, ఇన్సల్ట్ చేశారు అనుకుంటే వాడు బతుకు ఇన్సల్ట్ కాదు, సాల్ట్ అవుతుంది. చెమటతో కూడిన సాల్ట్ అవుతుంది. ఎప్పుడూ కూడా చెప్పాను కదా మీకు, మహాత్ములు చేసే ఏ పనైనా లోక ప్రయోజనం కోసమే చేస్తారు. అలాంటి వ్యాసుడు సంతానం కోసం ఎదురు చూస్తూ నేను కూడా ఒక కొడుకుని పొందితే ఎలా ఉంటుందనుకుంటూ ఉండగా ఆ సమయానికి అక్కడికి ఎవరు వచ్చారో చెప్పాము, నారద మహర్షి వచ్చాడు జ్ఞానోపదేశం చేయడానికి. వ్యాసుడి చేత 18 పురాణాలు రాయించిన నారద మహర్షి వేంచేసి, నాయన నీకొచ్చిన భ్రమ నాకు వచ్చింది, ఎవరిని శరణు కోరితే కోరికలు తీరడంతో పాటు మోక్షం వస్తుందనే అనుమానం నాకు వచ్చింది అని ఒకప్పుడు జరిగిన కథని చెప్పాడు. ఒకప్పుడు నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు అంతటి వాడు భక్తి శ్రద్ధలతో ధ్యానంలో ఉన్నట్ట. నువ్వే సమస్త లోకాలకి ప్రభువువి, సృష్టికర్తవి అని ఇంతకాలం నేను భ్రమలో ఉన్నాను, సృష్టికర్తవైన నీవు కూడా ధ్యానంలో ఉన్నావు, కారణమేమిటి అని నారదుడు బ్రహ్మను అడిగాడు. దీన్నే పోతన గారు కూడా భాగవత ప్రారంభంలో పద్యరూపంలో రాస్తూ, నాకు దొడగని ఈవరాజవనుచున్నాడన్ యథార్థ స్థితి నీకు వేరొకరుండు రాజు కలడో, నీవింతకున్ రాజువో, నీకే లాభము రాధలల్చి జగముల్ నిర్మించుచున్నావు. నేనింతకాలం సమస్త ప్రజలకి ప్రభు బ్రహ్మ అనుకుంటున్నాను. యథార్థం చెప్పు, నువ్వే సమస్త లోకాలకి ప్రభువా, లేక నీ పైన కూడా ఇంకెవరైనా ప్రభు ఉన్నాడా? నీవు ఏదో ఒక ప్రయోజనం ఆశించకుండా సృష్టి చెయ్యవు అని నేను అనుకుంటున్నాను. ఓ మనిషి ఒక పని చెయ్యాలంటే ఆ పని చెయ్యడం వెనకాతలు ఒక లాభాన్ని చూస్తాడు. లాభం లేకుండా ఎవడన్నా ఏ పనైనా ఎందుకు చేస్తాడు చెప్పండి? కాలక్షేపం కోసం పని చేయలేడు. అలా చెయ్యాలంటే ఆ పని వల్ల వాడికి మానసికానందము, శారీరకానందము, లేక సంపదలు రావడము, ఏదో ఒకటి రావాలి. మార్నింగ్ వాక్ అంటాడు. ఎందుకు వాక్ అంటే ఈ పొద్దుట పూట నడవడం వల్ల లోపల ఉన్న చక్కెర ఫ్యాక్టరీకి అసలు దెబ్బతింటుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. నడిస్తే వాడికి జీర్ణశక్తి పెరుగుతుందనో, షుగర్ అనే ఒక రోగం తగ్గుతుందనో నడుస్తున్నాడు. నీకు నడవడం వల్ల ప్రయోజనం లేదు, తినడం వల్ల ప్రయోజనం లేదు అంటే ఎవడన్నా తింటాడా, నడుస్తాడా? ఏ పని చేసినా ప్రయోజనమును కోరుకునే ఈ జగత్తులో ఉన్న ప్రాణులు పనులు చేస్తారు. ప్రయోజనమనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే. మూర్ఖుడు కూడా ప్రయోజనము లేకుండా ఏ పని చెయ్యడు. సృష్టికర్తవైన నీవు ఈ లోకములన్నీ నిర్మిస్తున్నావంటే ఈ నిర్మాణం చెయ్యడం వెనకాతల నీకేదో ప్రయోజనం ఉండాలి. ఇంతకీ నీకే లాభము రాదలంచి జగములు నిర్మించదు. ఈ చేతనానీకం బెందు జనించు ఉండు అడగున్ నిక్కం బెరింగింపుమా అన్నాడు. నీవు ఏ లాభం కోరుకుని ఈ లోకాలను సృష్టిస్తున్నావు? కదులుతున్న కదలని ప్రాణులు ఈ లోకంలో చాలా ఉన్నాయి. మీరంతా కదిలే ప్రాణులు. ఒకచోట నుంచి ఒక చోటకి ప్రయాణం చేసే వాళ్ళందరినీ కూడా ఏమంటారన్నమాట, చెరులు అంటారు. ఇంకా అచెరువులు అని కొందరున్నారు. అంటే వాడు కొండలు, చెట్లు, ఇవి తమంత తాము ఒక చోటకి వెళ్ళవు. ఎవరైనా వాటిని పిండి చేసి పట్టుకెళ్ళాలి, లేదా చెట్టుని పీకి ఇంకో చోటకి తరలించాలి తప్ప తమకుగా తాము కదలవు. అందుకని వాటిని అచరములు అన్నారు. ఈ చెర అచరములని పిలువబడేటటువంటి ప్రాణులు ఎవరి నుంచి పుడుతున్నాయి, ఎవరి వల్ల పోషింపబడుతున్నాయి, చివరికి ఎవరిలో కలిసిపోతున్నాయి, ఇది నాకు యథార్థంగా చెప్పు, ఉన్నది ఉన్నట్టు చెప్పు అని నారదుడు అడిగితే, అప్పుడు బ్రహ్మ చాలా మంచి ప్రశ్న వేసావు నాయన, నువ్వు నన్ను అడిగినట్టే నేను ఒకప్పుడు మా నాన్నగారిని అడిగాను, ఒకప్పుడు నేను కూడా వైకుంఠానికి వెళ్ళాను. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు సమస్త లోకేశ్వరుడు మా తండ్రి గారు ఆయన ధ్యానంలో ఉన్నాడు. నాకు అనుమానం వచ్చింది, కారణం సర్వలోకానాం దేవదేవం జగద్గురుం వాసుదేవం జగన్నాథం తప్యమానం మహత్తపః. మహాతపస్సు చేస్తున్న దేవదేవుణ్ణి, జగద్గురువుని, శ్రీవత్స వక్షసుణ్ణి భక్తితో ధ్యానం చేసి నేను నువ్వు నన్ను అడిగినట్టే ఆయన్ని అడిగాను. ఓ దేవ జగన్నాథ, నువ్వే ఈ సృష్టి స్థితిలయాలు మూడూ చేస్తున్నావు అని ఇంతకాలం నేను భావిస్తున్నాను. నువ్వేమో నా కళ్ళ ముందు కఠోర ధ్యానంలో మునిగి ఉన్నావు. ధ్యానం చేస్తున్నావు గనక నీకు నమస్కరించకుండా కాసేపు పక్కనే ఉన్నాను. నీ ధ్యానం పూర్తయింది, ఇప్పుడు వినయంతో నమస్కరిస్తున్నాను. ఇంతకీ నీవెవరిని ధ్యానం చేస్తున్నావు? నీవెవరి కోసం తపస్సు చేస్తున్నావు? తపశ్చరసి కస్మాత్వం కిం ధ్యాయసి జనార్దన. ఒక వ్యక్తి తపస్సు చేయడం వెనకాతల కారణం ఏదో ఉండాలి. నీవెందుకు తపస్సు చేస్తున్నావు? తపస్సు అంటూ చేస్తే ఎవరినో ఒకరిని దృష్టిబెట్టులో పెట్టుకోవాలిగా. ఏ దేవతని గురించి ధ్యానం చేస్తున్నావు? ఏ దేవతని ధ్యానం చేస్తున్నావు? ఆ ధ్యానం ఎందుకు చేస్తున్నావు? ఎవరిని ఎందుకు ధ్యానం చేస్తున్నావు? ఇది నాకు విస్మయం కలిగిస్తోందనగానే అప్పుడు ఆయన చాలా మంచి ప్రశ్న వేసావు తండ్రి, ప్రతి వ్యక్తికి శక్తి కావాలి. ఆ శక్తి సమస్త లోకాల్లో వ్యాపించి ఉంటుంది. ఆ వ్యాపించిన శక్తికి చైతన్యము అని పేరు. సర్వ చైతన్య స్వరూపిణి అయిన ఒక మహాశక్తి నన్నెప్పుడూ నడిపిస్తూ ఉంటుంది. ఆ శక్తిని నేను ధ్యానం చేస్తాను, నన్ను ఆ శక్తి ధ్యానం చేస్తుంది, మేము పరస్పరం ధ్యానం చేసుకుంటాం. ఇది తెలియనివాడు శక్తి వేరు పరమాత్మ వేరు అనుకుంటాడు. పరమాత్మని నడిపించేది ఆదిశక్తి, పరాశక్తి. ఆవిడే కర్త, ఆవిడే హర్త, ఆవిడే అందరికీ భర్త. బ్రహ్మరూపంలో సృష్టి చేస్తున్నది ఆ తల్లి. శక్తిని ఎప్పుడు స్త్రీ రూపంలో భావిస్తారు. నిజానికి శక్తికి స్త్రీ కాదు, పురుషత్వం ఉండదు, నపుంసకత్వం ఉండదు. శక్తికి లింగభేదం ఎలా ఉంటుంది? శక్తి అంటే అందరి చేత పనులు చేయించే ఒక అపూర్వమైనటువంటి, కంటికి కనిపించినటువంటి దివ్య మహిమ. ఆ మహిమకి స్త్రీ పురుష నపుంసకాది భేదం లేదు. అయినప్పటికీ లోకశ్రేయస్సు కోసం ఒక రూపం ధరిస్తుంది. రూపం ధరించినప్పుడు ఆవిడ్ని పరాశక్తి అని, ఆదిశక్తి అని పిలుస్తారు. సూర్యుడు భ్రమిస్తున్నాడంటే, చంద్రుడు చల్లదనంతో ఉంటున్నాడంటే, ఒక్కొక్కప్పుడు క్షీణించి అభివృద్ధి పొందుతున్నాడంటే, అగ్నిహోత్రుడిలో దహించే శక్తి ఉందంటే, మేఘము వర్షించే శక్తిని పొందుతోందంటే, వాయువు అటు ఇటు వీచి స్పర్శ సుఖం అందిస్తున్నాడంటే, దానికి మూల కారణం ఆ పరాశక్తి. ఆ శక్తి జగత్సంజననే శక్తి స్వయి తిష్ఠతి రాజసి. జగత్తులను పుట్టించడానికి రాజసి అని ఒక రూపం ధరించింది. రజశక్తి అంటాం అప్పుడు దానిని. రజస్సు అంటే పుట్టుకకి మూల కారణం. నీవు లోకాలను సృష్టించడం కోసం నీ పక్కన చేరింది. అప్పుడు ఆ శక్తిని సరస్వతి అని పిలుస్తారు. ఈ సరస్వతీ శక్తి నీ పక్కనుంది కాబట్టి నువ్వు ఈ లోకాలన్నిటినీ పుట్టిస్తున్నావు. అందరూ బ్రహ్మ సృష్టికర్త అంటున్నారు, పేరుకి నువ్వు ప్రభువే, కానీ నీ పక్కన ఉండి ఈ సృష్టి అంతా నడిపిస్తున్నది ఆ శారద. అందుకే సులభముగా మహానుభావులు ఒక శ్లోకం రాశారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది మాకు ఈ శ్లోకమే అనుమానం వస్తుందండి, దాని అర్థం చెప్పండి అని అడిగారు. శారద శారదాంభోజ వదన వదనాంభుజే, వదనాంబుజే వత్తకండి బాబు, ప్రాణం తినేస్తున్నారు కొంతమంది. వదన అంబుజే, అంబుజం అంటే తామరపు. ఆ అంబోజ అన్న చోట ఏమో వావు బాకి వస్తుంది కనుక తర్వాత కూడా అదేదో భుజం అనుకుంటున్నారు ఏమిటో. శారద శారదాంభోజ వదన వదనాంబుజే అని చదవగానే నా చెవుల్లో శేషం పోసినట్టు అయిపోతుంది. వదనాంబుజే అని వత్తకండి. సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. ఇంతకీ దీని అర్థం ఏంటి? ఓ పక్కన శారదాంభోజ వదన అంటాడు, మళ్ళీ వదనాంబుజే అని సప్తమీ విభక్తి వాడతాడు. ఆ ప్రథమా విభక్తికి దీనికి సంబంధం ఏమిటి అని కొంచెం చదువుకున్న వాళ్ళకి అనుమానం వచ్చింది. ఏం చదువుకోకపోవడం వల్ల ఒక లాభం ఉందనుకోండి, ఎలా ఉంటే అలా చదివేస్తాం. ఏహి చదువుకోకపోతే లాభం ఏమిటో తెలిసిన, బాత్ బాత్మే బూత్ హై, ప్రతి మాటలోనూ బూతున్నా మనకేం లెక్కలేదు, ఏదో చదువుకుపోతాం. అవునా? కొంచెం చదువుకున్నప్పటి నుంచి అనుమానాలు వస్తాయి. అయితే బాగా చదువుకున్నా పెద్దగా అనుమానం రాదు, అసలు చదువుకోకపోయినా అనుమానం రాదు. మాకు ఏ అనుమానం లేదు అన్నారంటే, ధర్మ సందేహం లేదంటే, వాడు వ్యాసుడైనా అయి ఉండాలి, లేదా శుద్ధ భాసుడైనా అయి ఉండాలి. ఇద్దరికీ అనుమానం రావు. ఇక ఈ మధ్య రకంగా ఉన్నప్పుడు అనుమానాలు వస్తాయి. శారద అంటే సరస్వతి. ఈ సరస్వతి ఎలా ఉంటుంది అంటే, ఆవిడ మహాపరమ పవిత్రమైన స్వచ్ఛమైన తెల్లని రూపంతో ఉంటుంది. అందుకే ఆవిడికి రాజసీ శక్తి అని పేరు. రజశక్తులు ఎప్పుడూ తెల్లగా ఉంటాయట. కొన్ని పనులు చెయ్యాలంటే వాటికి స్వచ్ఛమైన తెల్లనైన ఆకారం కావాలి. ఇంకా ఆవిడ ముఖం ఎలా ఉంటుందో చెప్పారు. శారదాంభోజవదన అన్నారు, శరత్కాలము వంటి లేక తెల్లనైన అంభోజ తామర పువ్వు లాంటి వదన. శరత్కాలంలో మేఘాలు చాలా తెల్లగా ఉంటాయి. శారదాంభోజం అంటే తెల్ల తామర పువ్వు, ఒక ముక్కలో చెప్పాలంటే హాయిగా తెల్ల తామర పువ్వు. సరస్వతీదేవి ముఖం ఎలా ఉంటుంది? తెల్ల తామర పువ్వులా ఉంటుంది. సరస్వతి తెల్లగా ఉంటుంది, ఆవిడ ముఖం కూడా తెల్లగా ఉంటుంది. అస్మాకం అంటే మా యొక్క, కింద ఉంది చూసారా, సర్వదా సర్వదాస్మాకంలో ఈ అస్మాకం తీసుకురండి. అస్మాకం మా యొక్క వదనాంబుజే ముఖ పద్మమునందు, ముఖాన్ని తామర పువ్వుతో పోల్చారు. మా నోట్లో అనకుండా మా నోరనే తామర పువ్వులో ఓ శారద ఓ సరస్వతీదేవి శారదాంభోజవదన తెల్ల తామర పువ్వు వంటి ముఖం కలిగిన దాన ఎప్పుడూ ఉండు, అంతకంటే ఏం లేదు. మా నోట్లో శారదాదేవి ఉండుగాక, శారదాదేవి మా నోట్లో ఉండుగాక. ఆ శారదాదేవి ఉండాలి అన్నదాన్ని ఆవిడ ఏం చేశారంటే, తెల్ల తామర పువ్వు వంటి ముఖం కలిగిన సరస్వతి మా నోట్లో ఉండుగాక. ఇంతకీ అంతకంటే ఏం లేదు. అందులో ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇక మీద గుర్తుపెట్టుకోండి, అస్మాకం అంటే మా యొక్క, వదనాంబుజే నోరు అనే తామర పువ్వులో, శారదాంభోజ వదన శారద సన్నిధిం క్రియాత్. ఎల్లప్పుడూ సరస్వతి నా నోట్లో ఉండుగాక. ఆవిడ ఎటువంటిది? సన్నిధి, జ్ఞానమునకు నిధి. జ్ఞానమునకు నిధి అయిన తెల్లతామర పువ్వు వంటి ముఖము కలిగిన సరస్వతీదేవి మా యొక్క ముఖపద్మమునందు ఉండుగాక. మన నోట్లో సరస్వతి ఉంటే లాభం ఏమిటి? మనం ఏదైనా మాట్లాడగలుగుతాం, అర్థమవుతుంది. అటువంటి సరస్వతికి రాజసీ శక్తి అని పేరు. ఆవిడ నీ నోట్లో చేరింది. ఇంతకీ ఇదంతా ఎవరు చెబుతున్నారు? విష్ణువు చెబుతున్నాడు, ఓ బ్రహ్మదేవ, తెల్ల తామర పువ్వు వంటి ముఖము కలిగిన సరస్వతీదేవి సకల శాస్త్రములకు నిధి, సన్నిధి అయిన, జ్ఞాననిధి అయిన సరస్వతీదేవి నీ ముఖపద్మంలో చేరింది, నీ నోట్లో చేరింది. అక్కడి నుంచి నీవు ఏమంటే అది ప్రమాణం అయిపోతుంది. నువ్వు మహాపండితుడు అయిపోయావు. నీ చేత మాటలు పలికిస్తూ సృష్టి చేయిస్తున్న శక్తి ఆ ఆదిశక్తి. ఆదిశక్తిలో ఒక భాగము రాజసీ శక్తి అనే పేరుతో, సరస్వతీ శక్తి పేరుతో నీ నోట్లో చేరి, నీ పక్కన భార్యగా చేరి, నీ చేత సృష్టి కార్యం నడిపిస్తోంది. నువ్వు సృష్టికర్తవయ్యేలా చేస్తున్నది. ఇక ఆసక్తి సాత్వికీ మయి రుద్రేచ తామసీ పరికీర్తిత, రుద్రుడి దగ్గర చేరింది. అక్కడ తామసీ శక్తి అనే పేరుతో పార్వతిగా, మహాకాళిగా ఉన్నది. పార్వతీదేవి అప్పుడప్పుడు పరమ పాపాత్ముల్ని సంహరించడానికి నల్లని రూపం ధరిస్తుంది. అప్పుడు ఆవిడ్ని మహాకాళి అంటారు. ఈ మహాకాళి రూపమే లేకపోతే దుష్ట సంహారం జరగదు. తామసి అంటే అందరికీ భయం ఉండోయి. తామసి అంటే కేవలం నిద్రపోవడం మూర్ఖత్వం అనే కాదు, మూర్ఖత్వంలో అదొక భాగం. నిజానికి తామసీ శక్తి అంటే సంహారము చేయునది, పాపాత్ముల్ని దుష్టుల్ని శిక్షించున్నది. దుష్టుల్ని శిక్షించడానికి అప్పుడు ఆవిడ తామస రూపం ధరించాలి. అలాంటి తామసీ రూపంతో, నల్ల కలుపు పువ్వు వంటి రంగుతో మహాకాళిగా ఉండి దుష్టుల్ని సంహరిస్తోంది, లోకాన్ని కాపాడుతున్నది. ఇక మహాలక్ష్మి రూపంతో నా దగ్గర చేరింది. ఆ రూపం సాత్వికీ శక్తి. ఈ శక్తి వల్లే నేను ఇన్ని లోకాల్ని పోషిస్తున్నాను. మత్స్యావతారం, కోర్మావతారం వంటి అనేక అవతారాలు ఎత్తాను. ఇన్ని అవతారాలు ఎత్తి లోకరక్షణ చేస్తున్నానంటే ఆ సాత్వికీ శక్తి నా దగ్గర ఉండబట్టే. ఆవిడ నా వక్షస్థలం మీద ఉండబట్టి, నా గుండెని కొట్టుకునేలా చేసి, నా చేత ఇన్ని పనులు చేయిస్తూ ఉండబట్టి. నిజానికి నేను అస్వతంత్రుని. నేను కూడా త్రిమూర్తులు ముగ్గురం పూర్తిగా స్వతంత్రులం కావు. మనకి ఫ్రీడమ్ ఇచ్చింది అమ్మ, స్వేచ్ఛ ఇచ్చింది, కానీ ఆ స్వేచ్ఛకు మళ్ళీ పరిమితులు ఉన్నాయి. ఎంత గొప్ప మేనేజ్మెంట్ని తన గుప్పిట్లో పెట్టుకున్నవాడైనా మళ్ళీ ఎక్కడో చోట ఎవడికోడికి బాధ్యత వహిస్తాడండో. ఒక ఆయన ఉన్నాడు, వ్యాపారం అంతా ఆయనది, మొత్తం వ్యాపారం ఆయనే స్థాపించాడు. ఆయనే మేనేజింగ్ డైరెక్టరు, ఓనరు, అన్నీ ఆయనే. అయినా ఆయనకు కూడా కొన్ని పరిమితులు ఎక్కడి నుంచి ఉంటాయి? ఆయన ఎంత ఓనర్ అయినా మళ్ళీ ఆయన దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు కొంతమంది, గవర్నమెంట్కి కొన్ని బాధ్యతలు ఉంటాయట, లేకుండా ఉండవు. నీ సొంతిల్లే, సొంతిల్లు నీదైనా మళ్ళీ ఆ ఇంటిని డీవియేట్ చేసి, ప్లాన్ డీవియేట్ చేసి కడితే మున్సిపాలిటీ వాళ్ళు, కార్పొరేషన్ వాళ్ళు వచ్చి కొట్టేసే అధికారం ఉందా లేదా వాళ్ళకి? వాళ్ళు కొట్టకపోవచ్చు. ఇవాళ మనం మన ఇష్టం వచ్చినట్టు లంచాలు ఇచ్చి అదుపులో పెడుతున్నాం, కానీ మొత్తం మీద పవర్ వాళ్ళ చేతిలో కొంత ఉంది. నా ఇల్లు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటాను, నా ఇల్లు కాబట్టి ఇందులో కరెంటు బిల్లు నేను కట్టకుండా వదిలేస్తాను, ఇది నా ఇల్లు కాబట్టి వాటర్ నా ఇష్టం వచ్చినట్టు వాడతానంటే కుదరడంలా. ఇల్లు నీది, అయినా నువ్వు కరెంటు బిల్లు కట్టకపోతే పవర్ కట్టవు. నీ ఇల్లే కానీ ఆ ప్లాన్లో తేడా వస్తే దాన్ని కొట్టే అధికారం పై వాళ్ళకు ఉన్నది. నీ ఇంటికి పన్ను కట్టకపోతే అన్నీ మళ్ళీ కట్టవు. నీ ఇష్టం వచ్చినట్టు నీళ్లు వాడితే ఎప్పుడో ఒకప్పుడు నేను ఎత్తి మీద ఓ మొట్టు మొట్టేవాళ్ళు ఉన్నారు. త్రిమూర్తులు కూడా అటువంటి వాళ్ళేట. వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. వాళ్ళు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు పుట్టగలరు, అనేక కార్యములు చేయగలరు, ఆ రూపం విడిచిపెట్టగలరు. కానీ మళ్ళీ ఎప్పటికప్పుడు వీళ్ళందరికీ ఓ జవాబు చెప్పవలసిన బాధ్యత ఉన్నది. ఆ జవాబుదారీతనం ఎవరి దగ్గర ఉంది? అదే మహాశక్తి. ఆ మహాశక్తి యొక్క అధీనములో మేమంతా ఉన్నాం. తదధీన సదోత్తిష్ఠే కాలే కాలవశంగత. కాలక్రమేణా మేము కూడా ఆ శక్తిలో కలిసిపోతాం. ఆ శక్తి గురించి నీకు కొంత తెలుసు, నాకు పూర్తిగా తెలుసు. అందుకే శక్తికి నాకు పెద్ద తేడా ఉండదు. నీ దగ్గర పూర్తిగా తెలుసుకునే జ్ఞానం లేదు. బ్రహ్మకి విష్ణువుకు తేడా ఉన్నది. విష్ణువు ఆ శక్తిని గ్రహించినవాడు. అందుకే శక్తిని ఆయన అదుపులో పెట్టగలడు. ఆయన అదుపులో శక్తి ఉంటుంది, శక్తి అదుపులో ఆయన ఉంటాడు. కానీ బ్రహ్మకి అంత శక్తి లేదు. అందుకనే బ్రహ్మగారు అప్పుడప్పుడు అజ్ఞానంలో కూడా పడతాడు. కాబట్టి తెలుసుకో, నేనే గనక సంపూర్ణ స్వేచ్ఛ కలిగిన వాడిని అయితే అప్పుడప్పుడు ఈ దుష్ట జనం పెరుగుతూ ఉంటే పెరగకుండా చేయగలనగా? చేయలేను. ఎందుకంటే ఈ దుష్ట శిక్షణ శిష్టరక్షణ నాచేత నడిపిస్తూ దుష్టుల్ని ఒక్కొక్కప్పుడు అభివృద్ధి చేస్తూ ఒక్కొక్కప్పుడు శిష్టుల్ని అభివృద్ధి చేస్తున్న మహాశక్తి పరాశక్తి. కాబట్టి నీకు తెలుసు ఒకప్పటి మాట, నేను ఒకప్పుడు దేవదానవులతో కలిసి అనేక కార్యక్రమాలు చేయిస్తూ ఉండగా మధుకైటభులనే ఇద్దరు రాక్షసులు నీ మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు వాళ్లతో 5000 సంవత్సరాలు యుద్ధం చేశాను, అలసిపోయానా లేదా నేను? అప్పుడు అమ్మవారు వచ్చి నన్ను రక్షించకపోతే నేను నిన్ను కాపాడగలిగేవాడిని కాదు. అలాగే మరోసారి నాకు తల పోయింది, నా తల పోయి గుర్రపు తల వచ్చింది, నేను హయగ్రీవుణ్ణి అయ్యాను. అలా హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల కారణం సాక్షాత్తు లక్ష్మీదేవి నాకు శాపం పెట్టడమే. ఈ విధంగా లక్ష్మీ శాపం వల్ల హయాననోహం పరికీర్తి తశ్చ ప్రత్యక్షమేతత్తవలోకకర్త. నీవే ప్రత్యక్ష ప్రమాణం. అంటే నీవు చూసావు ఒకప్పుడు బ్రహ్మగారు చూస్తూ ఉండగానే విష్ణువు నిద్రపోతూ ఉండగా ఆయన శిరస్సు తెగి సముద్రంలో కలిసిపోయింది. అప్పుడు బ్రహ్మాది దేవతలు ఆయనకి గుర్రపు తల తగిలించారు. అప్పటి నుంచి పరమాత్ముడు హయగ్రీవుడు అని పిలువబడ్డాడు. అలా హయగ్రీవుడిగా అయ్యాను, చివరికి నా భార్య శాపానికి గురయ్యాను, దాన్ని బట్టే నేను కూడా శక్తి అధీనంలో ఉన్నానని నీకు తెలుస్తున్నది. మధుకైటబుల్ని జయించడానికి కొంత ఆయాసపడ్డాను, దాన్ని బట్టి కూడా శక్తి అధీనంలోనే ఉన్నానని నీకు తెలుస్తున్నది. ఇది తెలియనటువంటి వాళ్ళు త్రిమూర్తులతోటి లోకాలంతా ఇక ఆ పైన మరొకటి లేదనుకుంటున్నారు. కానీ త్రిమూర్తుల కంటే పైరు కూడా ఒక అపూర్వ దివ్యశక్తి ఉన్నది, ఆ శక్తి వల్లే ఈ త్రిమూర్తులు ఏర్పడుతున్నారు అని గ్రహించు. తస్మాన్నాహం స్వతంత్ర అస్మి శక్తి అధీనోస్మి సర్వదా. ఈ కథలన్నీ నీకు ఎందుకు చెబుతున్నాను? నేను కూడా సర్వస్వతంత్రుణ్ణి కాను, శక్తి యొక్క అధీనంలో ఉంటాను. ఆ శక్తిని నేను ఎప్పుడూ నిరంతరం ధ్యానం చేస్తాను. అలా ధ్యానం చేసినంతకాలం నేను ఆ శక్తి ఒకటే. శక్తిని నేనైనప్పుడు నాకు నాశనం ఉండదు. శక్తి నేను కాకపోతే నేను కూడా బ్రహ్మదేవుడి శరీరం విడిచిపెట్టినట్టుగా విడిచిపెడతాను. బ్రహ్మ కూడా కొంతకాలం పోయాక శరీరం విడిచిపెట్టేస్తాడు. అండి, శరీరము విడిచిపెట్టవలసిన అవసరం లేని వాళ్ళు త్రిమూర్తులలో శివుడు విష్ణువే. వాళ్ళకి మాత్రం నాశనం ఉండదు. వాళ్ళు ఎప్పుడు శక్తిని తమలో అదుపులో పెట్టుకుంటారు. కనుక బ్రహ్మగారికి 10 అయిపోయాక 100 ఏళ్ళు 10 అయ్యాక బ్రహ్మ విష్ణువులో కలిసిపోతాడు. అప్పుడు మళ్ళీ కొత్త బ్రహ్మ వస్తాడు. ఇప్పుడు ఆంజనేయ స్వామి గారు ఉన్నారుగా, ఆయన ఇంకొక 49 ఏళ్ళు బ్రహ్మగారు ఆయువు గడిచిపోయాక అప్పుడు ఆయన బ్రహ్మ అవుతాడనమాట. కొంచెం టైం పడుతుందనుకోండి. కాబట్టి బ్రహ్మ పదవి కూడా అశాశ్వత పదవే. అందుకే జ్ఞానులు బ్రహ్మ పదవి కూడా వద్దంటారు. బ్రహ్మ అన్నాడు అన్నమాట, ఎలా బ్రహ్మ పదంబు అన్నాడు ఆయన. నాయకెందుకు బాబు బ్రహ్మ పదవి అన్నాడు? ఎందుకని, అది కూడా కొంతకాలం పోయాక అయిపోయే పదవే. అలా అవ్వకుండా ఉండాలంటే శక్తిని గుర్తించాలి. గుర్తించాలంటే అయితే విష్ణువో లేక రుద్రుడో అయి ఉండాలి. ఇప్పుడు నీకు విషయం చెప్పానడగానే ఆయన చాలా ఆనందపడి ఆ రోజు నుంచి తాను కూడా శక్తిని ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. ఈ కథంతా బ్రహ్మగారు నారదునికి చెప్పాడు. నారదుడు ఏం చేశాడు? వ్యాసునికి చెప్పాడు. ఇప్పుడు అర్థమయ్యిందా? ఈ చరాచర జగత్తంతా శక్తి యొక్క అధీనంలో ఉన్నది. శక్తి యొక్క గొప్పతనం ఏమిటంటే తనను భజించిన వాళ్ళని తాను ఏదో ఒక రూపంలో కాపాడుతుంది, వాడి తపస్సు యొక్క ఫలితము ప్రకారముగా. ఇంకొంచెం తేలిగ్గా చెప్పాలంటే, ఒక ఆయన కొడుకులు కావాలని జపం చేశాడు. వాడికి కొడుకు ఇవ్వడానికి ఆవిడ రావక్కర్లేదు. అందుకని అమ్మ రాకుండా ఏం చేస్తుందన్నమాట, వీడి తపశ్శక్తిని బట్టి ఇతడికి పుత్రుడు కావాలని కోరికొన్నది. కాబట్టి వీడి దగ్గరికి వీడి తపశ్శక్తికి బ్రహ్మని పంపితే చాలు అని బ్రహ్మని పంపచ్చు. లేదా వీడి దగ్గరికి అగ్నిని పంపిస్తే చాలు అనుకోవచ్చు. లేదా శివుణ్ణి పంపచ్చు. శక్తి పెరిగే కొద్దీ, తపశ్శక్తి పెరిగే కొద్దీ, జ్ఞానం పెరిగే కొద్దీ, ధ్యానం పెరిగే కొద్దీ శివుణ్ణి పంపచ్చు. లేదా విష్ణువుని పంపచ్చు. ఇంకా అంతకంటే ఉత్తమోత్తముడైన తపస్శాలి లేడు అనుకున్నప్పుడు తానే స్వయముగా రావచ్చు. కానీ అన్ని వేళలా తాను రాదట. మీరు అందుకే చూడండి, దేవీ భాగవతంలో అమ్మ కోసం తపస్సు చేశారు కొందరు. అలా తపస్సు చేస్తే ఒకటి దగ్గరికి అగ్ని వెళ్ళాడు అంటే అగ్ని వచ్చి వరాలు ఇస్తే చాలు, వాడి లెవెల్ అంతే. అదే వ్యాసుడు తపస్సు చేస్తే ఆవిడ రాకుండా శివుడిని పంపింది అంటే ఆయన దగ్గరికి శివుడు వచ్చి వరం ఇస్తే చాలు అన్నమాట, ఆవిడ రావక్కర్లేదు. దీన్ని బట్టి మన తపస్సు యొక్క స్థాయిని బట్టి ఏ దేవత ప్రత్యక్షం అవ్వాలో అతడు ప్రత్యక్షం అవుతాడు. కానీ మాకు ఇవేమీ వద్దు, అమ్మే కావాలని కోరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. తెలిసిన మీకు దుర్వాస మహర్షి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ముందు వరుణుడు వచ్చి నీకు వరాలు ఇస్తానన్నట్ట. ఓయ్ నీ వరాలు నాకు వద్దన్నాడు ఆయన. నీకోసం నేను తపస్సు చేయలేదన్నట్ట. అంటే ఆ లెవెల్ తగ్గిపోకుండా ఆయన ఇంకా తపస్సు చేశాడు. వరుణుడి తర్వాత ఇంద్రుడు వచ్చాడు. దుర్వాస నీకు వరం ఇద్దాం అనుకుంటున్నానంటే నాకు వరుణుడి వరాలు ఇంద్రుడి వరాలు వద్దు, నాకు సాక్షాత్తు జగదంబే కావాలన్నాడు. దాంతో ఇంద్రుడు వెళ్ళిపోయాడు. మళ్ళీ తపస్సు చేశాడు ఆయన. తపస్సు చేస్తే ఈసారి బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు. దుర్వాస, అమ్మవారు నన్ను పంపింది, వరాలు ఇమ్మన్నది, ఏం కావాలో కోరుకు అంటే నాకు నీ వల్ల వరాలు వద్దు బాబు, నాకు అమ్మే కావాలన్నాడు. అయితే నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు బ్రహ్మ. ఈసారి శివుడు వచ్చాడు. అయినా సరే నాకు వద్దన్నాడు వరాలు దుర్వాసుడు. అప్పుడు విష్ణు వచ్చాడు. విష్ణు వరాలు ఇస్తానంటే కూడా నాకు అమ్మే కావాలన్నాడు. అలా మళ్ళీ 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు అమ్మ ప్రత్యక్షమై, ఈ రోజు నుంచి మణిద్వీపానికి నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చే శక్తి ఇస్తున్నాను అన్నది. అందుకే దుర్వాసుడు డైరెక్ట్గా మణిద్వీపానికి వెళ్ళిపోగలడు. అంతదాకా ఓపిక పట్టాలి. కానీ ఈ లోపు ఓపిక ఎలా పడతామండి? ఎంపీ పదవి కోసం పోటీ పడితే ఎమ్మెల్యే సీటు వచ్చినా చాలు అనుకునేవాళ్ళు లేరు. ఎమ్మెల్యే సీటు కోసం పోటీ పడితే ఎమ్మెల్సీ వచ్చినా చాలు. అది లేకపోయినా కనీసం కార్పొరేటర్ పదవి వచ్చినా చాలు అనిపిస్తుంది. ఒక్కోసారి అలా అనిపిస్తున్నాడు. 1 కోటి రూపాయల కోసం ప్లాన్ ఇస్తే 1 లక్ష వచ్చినా సచ్చినాడు పెళ్ళికి వచ్చిందే చాలనుకుని వెళ్ళిపోతారట. అక్కడన్నమాట మనుష్యులు దెబ్బతింటున్నారు. సాధకులు సాధన చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని మహిమలు వస్తాయి. ఈ మహిమలకి లొంగిపోయి వాడు ఓ పీఠను పెట్టుకుని చివరికి పీఠ మిగిలించుకుని ఉన్నవాడు చాలామంది ఉన్నారు. భూలోకంలో అమ్మవారి కోసం తపస్సు చేసిన కొంతమంది మహాత్ముల చరిత్ర కాళికా పురాణంలో ఉంది. ఒక ఆయన స్వయంగా అమ్మవారి దర్శనం చేసుకుందాం, మణిద్వీపానికి శరీరంతో పోదామని తపస్సు మొదలెట్టాట. కొంతకాలం తపస్సు చేశాడు. ఇంతలో వీడికి తపస్సు శక్తి వల్ల ఏమైందనమాట, ఎక్కడ ఏ మూల ఏం దొరుకుతున్నా తెలియడం మొదలుపెట్టింది. అరండల్పేటలో ఈ టైంలో ఒక ఆవిడ వాటర్ కోసం కుళాయి దగ్గర కుస్తీ పట్టి పడుతోంది. ఈయనకంటే కనబడింది అది. ఒక ఆవిడ బయట ఎక్కడో చెప్పులు పెట్టింది, చెప్పులు పోయాయి, అవి ఎవరు ఎత్తుకుపోయారో తెలిసింది. ఇలా ఏ మూల ఏం దొరుకుతున్నాయో తెలియడం మొదలుపెట్టింది. సరిగ్గా ఆ సమయానికి ఏం జరిగిందనమాట, అలాంటి ఒక ఆయన వచ్చాడు. ఆహా ఎంత తపస్సు చేస్తున్నారండి అని 2 అరటిపళ్ళు అక్కడ పెట్టింతా చేసి 2 చక్కెరకేళి అరటిపళ్ళు, 2 ఏమో మామూలు అరటిపళ్ళు పెట్టి, అయ్యగారండి మీ తపస్సు వల్ల మీ ముఖంలో చాలా కాంతి కనపడుతోంది, నాకు చిన్న పని ఉందండి, మా గేది తప్పిపోయిందండి, ఎక్కడుందో చెప్పండి అనగానే, ఈయన ఈ తపస్సు చేస్తున్నవాడికి ఎక్కడ ఏ మూలు ఉండేదో తెలుస్తున్నాయి కదా, అందుకని పోలే 2 అరటిపళ్ళు పెట్టాడు కదా అని అరటిపళ్ళకు లొంగి, నీ గేది ఫలానా చోట బ్రాడీపేటలో ఉందని చెప్పాడు. ఈయన అక్కడికి వెళ్ళగానే ఈ గేది బాడీ కనపడింది. ఆనందపడిపోయి ఇంకేముందండి గురువుగారి అమ్మవారండి, ఆయన ఏ మూల ఏముందో చెప్పాడు, తప్పిపోయిన నా గేది గురించి చెప్పాడు అని జనాల దగ్గర ప్రచారం చేసి ఆయన పాదాల మీద 2 పువ్వులు పెట్టాడు. ఇంకెక్కడి నుంచి జనం అందరు రావడం మొదలెట్టారు. చెయ్యి చూపించి నాకు ఉద్యోగం వస్తుందండే అని ఒకడో, నేను వ్యాపారంలో రాణిస్తానండే అని ఒకడో, ఇలా మొదలు పెట్టగానే ఈ తపస్సు చేస్తున్నాయన ఫోన్లే వాళ్ళకి మంచి చేద్దాం అనుకుని వాళ్ళ కోరికలు తీర్చడం మొదలెట్టాడు. ఇదిగో నీకు 10 ఏళ్ల తర్వాత వ్యాపారంలో అభివృద్ధి, 5 ఏళ్ల తర్వాత వ్యాపార అభివృద్ధి, లేదా నీకు ఈ పని రాణిస్తుంది, ఈ పని రాణించదు. ఒరే నాయన, నువ్వు అనవసరంగా పెళ్లి పెళ్ళని కనిపించిన ఆడపిల్ల వెంట పడుతున్నావురా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఫోటోలు తీస్తున్నావురా, నీకు మాత్రమే నీ జన్మలో పెళ్ళవదురా అని ఒకడికి, ఇలా అందరికీ జాతకాలు చెప్పాడు ఆయన. చెప్పడంతో ఇంక ఈ జనం అయితే ఏం చేశారనమాట, అమ్మ ఈయన ఏం చెబితే అది అయిపోతుంది, ఈయనే దేవుడు అన్నారు. ఈయనే దేవుడు అని పొగడ్డంతో ఈయన నిజం అనుకున్నాడు. నేను మహాతపస్సు చేసి ఉంటాను, అందుకే అమ్మ నాలో ఆవాహన అయిపోయింది, నాకు అమ్మకి తేడా ఏముంది, అమ్మే నేను అనుకున్నాడు. ఇంకెక్కడి నుంచి తపస్సు మానేశాడు. ఎందుకని అందరూ వచ్చి హారతులు పడుతూ ఉంటే, అందరూ వచ్చి నువ్వే మహాత్ముడు అంటూ ఉంటే నేను కూడా పురాణాలు మానేస్తానేమో నా భయం. చాలా డేంజర్ అంటే ఇది. ఈ ముఖస్థుతులకి లొంగాడా, వాడంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి మరి ఒకడు ఉండడు. జ్ఞాని అయితే వాళ్ళు ఎదన పొగిడితే నవ్వేసి వెళ్ళిపోతాడు, అజ్ఞాని అయితే ఆపాదన చేసుకుంటాడు. మహిమలు ఉంటాయి లేక కాదు, కానీ ఇవి శాశ్వతం అనుకుంటేనే వాడు ఉన్న స్థితిని కోల్పోతాడు. పాపం ఈ పిచ్చివాడు ఏం చేశాడనమాట, తనకొచ్చిన మహిమలకి ఇతరులకు ఉపకారం చేయటం వల్ల వాళ్ళందరూ ఆనందపడి నువ్వే దేవుడు అనడం వల్ల తపస్సు మానేసి ఇక అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ కోరికలు తీరుస్తూ వాళ్ళు ఇస్తున్న వాటితో పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఒక భవనం కట్టేసుకున్నాడు, ఆశ్రమం కట్టుకున్నాడు. ఆ తర్వాత ఏదో ఛానల్ కూడా పెట్టేసుకున్నాడు, వాడే సొంత ఛానల్ ఒకటి పెట్టుకున్నాడు. ఇంక ఈ ఛానల్లో రోజు బాగా తిని ఇంత వజ్ర పెంచుకుని నేనే దేవుణ్ణి అండం మొదలెట్టాడు. అదేదో శక్తి పాతాలట మాయదారు కూడా పాతకాలు, ఈ మహాపాతకాలు నెత్తి మీద పెట్టడం మొదలెట్టాడు. చివరికి ఎందుకు పనికి రాకుండా తపశక్తి ఉన్న కాస్త శక్తి పోయి సర్వభ్రష్టుడైపోయాడు. తర్వాత జన్మలో పందై పుట్టాట. ఈ కథ ఒకటి కాళికా పురాణంలో ఉంటుంది. తపస్సు చేసి అమ్మవారి లోకానికి వెడదాం ముక్తి పొందుదాం అనుకున్నవాడు చిన్ని చిన్ని వాటికి లొంగి, ప్రలోభాలకి లొంగి, ప్రజల యొక్క స్తోత్రములకు లొంగి, పొగడ్తలకు లొంగి, సంపదలకు లొంగి, చివరికి పందే పుట్టట్టు ఊరి పంది. మళ్ళీ అడవి పందేనో కొంతనయ్యం, ఊరబందై పుట్టాడు. ఊళ్ళో పంది అంటే మీకు తెలుసు కదా, డ్రైనేజీలో ఉన్న మలమూత్రాలన్నీ దాని సొమ్మే. ఈ సొమ్ము పోయి ఆ సొమ్ము వచ్చింది. అందుకని ఏం చెప్పారన్నమాట, ఎట్టి పరిస్థితులలోనూ దుర్వాసుణ్ణి ఆదర్శం చేసుకోవాలి. అలా ఆదర్శం చేసుకోవాలంటే వాడు రుద్రుడు కానీ లేక విష్ణువు కానీ అయి ఉండాలి. ఆ స్థాయి తపస్సు చెయ్యాలి. అందుకే విష్ణువుకి శివుడికి మాత్రమే పతనం లేదు, వాళ్లే అమ్మ అమ్మే వాళ్ళు అవుతున్నారు. తక్కిన దేవతలంతా భ్రష్టులైపోతారు కొంతకాలానికి. ఇంత కథని బ్రహ్మ ద్వారా నారదుడు, నారదుని ద్వారా సత్యవతీసుతుడు విన్నారు. నారదుడి ద్వారా విన్న సత్యవతీసుతుడు చాలా సంతోషపడిపోయాడు. అంటే నీవు చెప్పిన ఈ కథ ద్వారా, ఉదాహరణ ద్వారా, నేను భ్రష్టుణ్ణి కాకుండా సత్పుత్ర సంతానం పొంది నేను తరించి లోకాన్ని తరింప చేయాలంటే అమ్మ పాదాలే పట్టుకోవాలి, పట్టుకుంటే ఏనుగు కుంభస్థలనే పట్టుకోవాలి, అక్కడే కొట్టాలనుకున్నాడు. అనుకుని శాస్త్రం ఉందిగా, కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టు, పనికి వాళ్ళని పట్టు కొడితే ఉపయోగం ఉంది, నేను పట్టుకుంటే అమ్మనే పట్టుకుంటాను అని వెంటనే అక్కడి నుంచి బయలుదేరాడు. దేవీ పాదాబ్జ నిష్ణాతస్తపసే ప్రయయౌ గిరౌ, అమ్మవారి పాదపద్మములను పట్టుకొని ఆ తల్లి అనుగ్రహంతో లోకమునకు ఉపయోగపడే కొడుకు నాకు పుట్టాలి అనుకుంటూ పర్వత ప్రాంతానికి బయలుదేరాడు. అనగానే ఈ కథ వింటున్న సౌనకాది మహర్షులకు మళ్ళీ అనుమానం వచ్చింది. ఒక్క క్షణమయ్యా సోత మహర్షి, నారదుని ద్వారా ఉపదేశం పొందిన వ్యాసుడు పుత్ర సంతాన ప్రాప్తికి తపస్సుకు వెళ్ళాడన్నావు, ఇక్కడే మాకు ఇంకో అనుమానం కూడా వచ్చింది. సాక్షాత్తు విష్ణు అంతటి వాడి శిరస్సు తెగిపోయింది అన్నావు ఇందాక, ఆయనకి గుర్రపు తల వచ్చిందన్నావు, ఆ తర్వాత మధుకైటుకులనే రాక్షసులతో 5000 సంవత్సరాలు యుద్ధం చేసి అలిసిపోయాడన్నావు. ఈ రెండు కథలు మేము తెలుసుకోవాలి. యన్మూర్ధ మాధవస్యాపి గతో దేహాత్ పునఃపరం హయగ్రీవ తతోజాత సర్వకర్త జనార్దన. సర్వకర్త, లోకాలన్నిటినీ పోషించేవాడైన జనార్దనుడు విష్ణువు శిరస్సుని కోల్పోయాడా, ఆయనకి గుర్రపుతలు వచ్చిందా, హయగ్రీవుడయ్యాడా, ఈ హయగ్రీవ చరిత్ర మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆయన ఆదిదేవుడు, జగన్నాథుడు, కారణమునకు కూడా కారణం. కారణాలు ఎన్నో ఉంటాయి, ఈ కారణములను సృష్టించే కారణస్వరూపుడైన అందుకే ఆయనకి కారణ కారణ అని పేరు. కరణం, కారణం, కర్త అని విష్ణు సహస్రనామ ఆయన స్తోత్రం చేసింది. కరణము ఆయనే, కారణము ఆయనే. అంటే ఒక కారణము లేకుండా పని జరగదుగా, పని జరగడానికి హేతువు మూలమును కారణం అంటారు. ఈ కారణము, ఈ కారణాలు నడిపించే పనిముట్లు అన్నీ తానే. పని చేసేవాడు ఆయంట, పని చేయడానికి కారణం కల్పించుకునేవాడు ఆయంట, ఆ పనికి కావలసిన పనిముట్టు తానేట. ఒక ఆయన భూమిని దున్నాడు, దున్నాలంటే ఒక నాగలి కావాలి, ఆ నాగలి తానే అయ్యాడు ఆయన. ఆ నాగలితో భూమిని దున్నేవాడు తానే. దున్నడానికి కారణం ఉండాలిగా, ఏదో ఒక పని ఉండాలిగా. భూమిని ఎందుకు దున్నుతున్నామంటే అందులోంచి వ్యవసాయం చేసి పంటలు పండించాలి కాబట్టి, పంటలు పండించాలనే ఆ నిమిత్తము తానేట. ఈ విధంగా తానే అయిన పరమాత్మ ఏ కారణము లేకుండా హయగ్రీవుడు ఎందుకు అవుతాడు, ఈ కథ చెప్పు అనగా, అయితే చెబుతున్నా విను. ఒకప్పుడు రాక్షసులు దేవతల మీదకి దండయాత్రకు వచ్చారు. ఆనాడు రాక్షసులకి నాయకుడి పేరు హయగ్రీవుడు. హయగ్రీవుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడికి ఆ పేరు ఎందుకు వచ్చింది, వాడి శరీరం కింద భాగమంతా మానవ శరీరంలో ఉండేది, తల మాత్రం గుర్రపు తల ఉండేది. గ్రీవము అంటే మెడ ఈ మెడ దగ్గర నుంచి పైభాగం అంతా గుర్రం కనుక హయగ్రీవ అన్నారు. గ్రీవము అనేది ఈ మెడ దగ్గర నుంచి ఈ పై ప్రాంతానికి వాడతాం. కంఠము వరకు కనుక ఎవరికైనా గుర్రం ఉంటే, గుర్రపు తల ఉంటే వాడిని హయగ్రీవుడు అనాలి. ఈ మధ్యన అందరూ హయగ్రీవుడు అని పేరు పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళ తలకాయలు మాత్రం గుర్రపు తలకాయలు లేవు, కానీ విష్ణువు మీద భక్తితో అలా పేరు పెట్టుకుంటున్నారు. పేరు పెట్టుకున్నట్టెల్లా ఉండాలంటే ఎక్కడ కుదురుతాయండి. మా ఇంట్లో పనిచేసే అమ్మాయి పేరు మహాలక్ష్మి. పాప అమ్మాయి ఎప్పుడు చింకి గుడ్డలతో ఉంటుంది కాబట్టి మహాలక్ష్మిని పేరు పెట్టుకున్న వాళ్ళంతా సంపదలు ఉన్నవాళ్ళు ఒక్కర్లేదు, అలాగే దరిద్రులు ఒక్కర్లా. అలాగే రోజు పొద్దుటి ఒక అమ్మాయి ప్రదక్షిణకు వస్తుంది, ఆ అమ్మాయికి ఒక మంత్రం ఇచ్చి చదువుకుంటామంటే నాకు నోరు తిరగదండే అంది. పోనీ రాసిస్తానంటే చదవడం రాదండి, నీ పేరేమిటి, మహాసరస్వతి. కాబట్టి సరస్వతి అని పేరు పెట్టినప్పుడు నోట్లోకి మాటలు రాకపోవచ్చు. ఏం చెప్పగలుగుతామండి? నిజం ఇందులో నేను అతిశయోక్తి చెప్పట్లే, ఇవన్నీ నా గుళ్ళో పీఠంలో చూస్తున్నాను అన్నమాట. ఇలా ఎండిపోయిన పోగుల వంగిపోయి ఎముకల పోగుల ఉన్న ఒక బక్క చిక్కిన ప్రాణి వచ్చాడు ఒకసారి. వచ్చి నాకు నీరసం అండి, దగ్గండి, కళ్ళు కళ్ళు దగ్గొస్తోంది, ఇంత చేసి 25 ఏళ్ళు వయస్సు, ఓపికగా ఉండడం లేదు, నాకు ఏదన్నా ఆరోగ్యానికి మంత్రం ఇవ్వండి అన్నాడు. నీ పేరేమిటంటే భీమసేన్ అన్నాడు. భీముడు వాడి పేరు. కాబట్టి భీముడు అలా ఉంటాడనమాట. ఆహా, నిజంగా భీముడు నీలో ఉంటే దుర్యోధనుడి చేతిలో ఏమైపోయేవాడు, దుర్యోధనుడు వాడి చేతిలో తెచ్చేవాడు కదా అనిపిస్తుంది అనమాట. కాబట్టి మనిషి పేరుకి దానికి ఏమి సంబంధం ఉండదు. ఒక్కొక్కసారి ఈయన హయగ్రీవుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడికి కంఠం దగ్గర నుంచి పై ప్రాంతం అంతా గొర్రపు తల. అటువంటి గొర్రపు తల కలిగిన రాక్షసుడు తన సైనికులతో కలిసి దేవతల మీదకి యుద్ధానికి వచ్చాడు. దేవతలు వాడి చేతిలో తుక్కు తుక్కుగా ఓడిపోయి చిత్తు చిత్తైపోయి ఏడుస్తూ వైకుంఠానికి వెళ్ళారు. దేవదేవ జగన్నాథ విష్ణు సురాధిప. ఓ విష్ణుదేవ, దేవదేవ జగన్నాథ, మా దేవతలందరికీ నువ్వే దిక్కు. ఎప్పుడు రాక్షసులు స్వర్గం మీదకి దండయాత్రకు వచ్చినా నువ్వు వాళ్ళని సంహరించి మమ్మల్ని రక్షిస్తావు. ఇప్పుడు కూడా హయగ్రీవుడనేవాడు దేవలోకం మీదకి దండయాత్రకు వచ్చాడు, మాకు సాయం చెయ్యి, వాడి ఖాయం ఖాయంగా సంహరించి మమ్మల్ని కాపాడు అని దేవతలు నారాయణుడిని ప్రార్థించగా ఆయన వాళ్ళకి సాయం చేయడానికి గరుడ వాహనం మీద స్వర్గానికి వెంచేశాడు. శ్రీ మహావిష్ణువు సాయంతో హయగ్రీవుడితో, హయగ్రీవుడు వెనక ఉన్న దానవులతో పూర్తిగా యుద్ధం చేశారు 10,000 సంవత్సరాల టేకంగా. కదాచిత్ దారుణం యుద్ధం కృత్వా దేవః సనాతనః దశవర్ష సహస్రాణి పరిశ్రాంతో జనార్దనః. ఒకనొకప్పుడు దేవతలకి సాయముగా విష్ణువంతటి వాడు రాక్షసులతో యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధం హయగ్రీవుడితో, హయగ్రీవుడి సైన్యంతో జరిగింది. అది ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, పూర్తిగా 10,000 సంవత్సరాల యుద్ధం జరిగిందట. 10,000 సంవత్సరాల యుద్ధం జరిగినా రాక్షసులు చావడం లేదు. రాక్షస నాయకుడు హయగ్రీవుడు ఎంత కూడా అలసిపోవడం లేదట. గట్టిగా 2 అడుగులు నడిస్తే అలసిపోతారు మానవులు. అటువంటిది వాడు ఎక్కడో ఏదో తపస్సు చేసి ఉంటాడు, మహావరాలు పొంది ఉంటాడు. ఆ వరప్రభావం వల్ల వాడు 10,000 సంవత్సరములు విష్ణువంతటి వాడితో యుద్ధం చేసి కూడా అలసిపోవడంలా. కానీ జనార్దన పరిశ్రాంత అన్నారు, విష్ణువు అలసిపోయాట. ఆయన తెల్లబోయి, వీడెవడండి బాబు 10,000 సంవత్సరాలు నాతో యుద్ధం చేశాడు, కానీ వాడికి ఎక్కడా శరీరంలో అలసట కనపడటంలా, ముఖం కందిపోవటం లేదు, ఏదో ఉంది కారణం అనుకుని దేవతలకి చెప్పా పెట్టకుండా అలసిపోయాను, కొంత విశ్రాంతి తీసుకుని తర్వాత వస్తానని తనలో తాను అనుకుని పోని మళ్ళీ దేవతలకు కూడా చెప్పాడా? చెప్పలేదనమాట. దేవతలారా అలసిపోయాను, వెళ్ళొస్తానండు అనుకుంటే టక్కన మాయమైపోయాడు. మా కూడా ఉన్నాళ్ళండి మా పీఠంలో, ఇప్పుడే పక్కన ఉంటాడు, క్షణంలో మాయమైపోతాడు. మళ్ళీ ఎక్కడున్నావురా బాబు అని వెతికితే ఆ వెతకడం కంటే మన పని మనం చేసుకోవడం మంచిది. చెప్పా పెట్టకుండా అలా మాయమైపోతూ ఉంటే కష్టం. అలాగ విష్ణువు కూడా యుద్ధరంగంలో హఠాత్తుగా ఎవ్వరికి ఏమీ చెప్పకుండా మాయమైపోయాడు. ఆయన తనలో తాను మాత్రం కొంతకాలం విశ్రాంతి తీసుకుంటాను అనుకున్నాడు. ఆ అనుకున్న మాట ఒక్క లక్ష్మికి తప్ప మరెవరికి తెలియలేదు. అలా వెళ్ళిపోయాయన పాలసముద్రం దగ్గర ఒక పవిత్ర స్థలం చూసుకున్నాడు. ఆ స్థలం సమానముగా ఎత్తు పల్లవులు లేకుండా ఉంది. అక్కడికి వెళ్ళి విశ్రాంతి కోసం నిద్రపోదాం అనుకున్నాడు. ఆయన నిద్ర ఎటువంటి నిద్రో చెప్పారు, కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన కదా. పద్మాసనం వేసుకున్నాడు ఆయన, కాలు మీద కాలు వేసుకుని పద్మాసనం వేసుకున్నాడు. ఈ 2 చేతులు బొడ్డు దగ్గరికి చేర్చుకున్నాడు. కూర్చుని కూడా ధ్యానముతో నిద్రపోవడానికి సమాధి అని పేరు. మహాత్ములు కొంతమంది సమాధి స్థితిలో విశ్రాంతి తీసుకుంటారు. అలాంటి సమాధిలోకి వెళ్ళాలనుకున్నాడు ఆయన. తెలియకుండానే ఆయన తల అటు ఇటు ఊగడం మొదలుపెట్టిందిట. అందుకని ఆయన ఏం చేశాడు, సమాధిలోకి వెడదామంటే కొంచెం తల కదులుతోంది కాబట్టి తలకి తలగడ ఉంటే బాగుండు అనుకున్నట. ఆయనకి అక్కడ తలగడంటే ఏమిటి, ఆయన చేతిలో కోదండం ఉన్నది. ఆ కోదండాన్ని వంచి అల్లెతాడు దానికి చుట్టి ఆ కోదండం యొక్క కొన, విల్లు యొక్క కొన గడ్డం కింద పెట్టుకుని దాని మీద తల పెట్టుకుని నిద్రపోయాడు ఆయన. మీకు తెలుసుగా విల్లు, విల్లుకు తాడు ఉంటుంది, దాన్ని అల్లెతాడు అంటాం. ఆ తాడుకే బాణాన్ని ఎక్కువ పెట్టి విడిచిపెడతారు. అల్లెతాడు కొసకి ధనుష్కోటికి బిగించాడు. బిగిస్తే అప్పుడు ఆ ధనుస్సు స్ట్రైట్గా నిలబడుతుంది, స్థిరంగా ఉంటుంది. ఆ స్థిరంగా ఉన్నటువంటి ధనుస్సు యొక్క కొన చివరి పైభాగం గడ్డం కింద పెట్టుకుని ఇలా వంచి దాని మీద తల పెట్టుకుని నిద్రపోయాట. ఈ మధ్యన అదృష్టవశాత్తు రావట్లేదు కానీ అప్పుడప్పుడు ఒకళ్ళు ఇద్దరు మహానుభావులు వస్తారు, ఫ్రంట్ సీట్లో కూర్చుంటారు వాళ్ళు అనమాట. వాళ్ళు కూడా 10,000 సంవత్సరాలు యుద్ధం చేసి అలసిపోయి ఉంటారు. అలసటంతా విష్ణువయులు వైకుంఠలోకంలో కాకుండా మన పురాణంలో అప్పుడప్పుడు తీర్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఎవరైనా నిద్రపోతూ ఉంటే నిద్ర అనుకోకండి, అదొక రకమైన సమాధి. వాళ్ళు కూడా దేవదానవ యుద్ధంలో అలసిపోయారు. అసలు మన శరీరంలోనే దేవదానవులు ఉంటారుగా, మంచి చెడు ఈ రెండింటి సంఘర్షణ జరుగుతూ ఉంటుంది అనుకోండి. స్వామివారు అలా కూర్చుని దాని మీద తల పెట్టుకుని నిద్రపోయాట. ఈలోపు ఏమైంది, శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఉన్నది గనక ఇంతకాలం దేవతలు హయగ్రీవుడితో రాక్షసులతో యుద్ధం చేయగలిగారు. ఇప్పుడు ఆయన అదృశ్యమైపోవడంతో అనాథలైపోయారు వాళ్ళు, దిక్కు లేకుండా అయిపోయారు. రాక్షసులు దేవతల్ని తుక్కు కింద మళ్ళీ ఓడించేశారు, దాంతో దేవతలంతా అలోహ లక్షణాన్ని పారిపోయారు. మహావేగంగా అటు ఇటు పారిపోయారట. హయగ్రీవుడు వికటాట్టహాసం చేసి నాతో యుద్ధం చేయగలరట్రా, పండి మళ్ళీ ఎప్పుడైనా ఈ దేవలోకానికి వచ్చారంటే మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేస్తాను, ఈ రోజు నుంచి స్వర్గం నాది అని స్వర్గ సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. తన రాక్షసులతో కలిసి స్వర్గాన్ని ఆక్రమించుకుని పరిపాలించడం మొదలెట్టాడు. దేవతలు కాందిశీకులైపోయారు, తలోచోటకి దిక్కుకి పారిపోయారు. ఇతరుల మీద ఆధారపడుతూ ఉన్న దేశం విడిచిపెట్టిపోయిన వాడిని కాందిశీకులు అంటారు. అలా వాళ్ళు పారిపోయారట పాపం. అంతా పారిపోయి ఒకరోజున ఒక చోట గుమిగూడి మనకి ఎప్పుడు దిక్కు కలుగుతుంది, ఎప్పటికీ మన స్వర్గం మనకి తిరిగి వస్తుంది, రక్షిస్తాడనుకున్న విష్ణువు ఏమైపోయాడో కనపడకుండా పోయాడు. పైగా ఈ యుద్ధమునకు ముందు వాళ్ళు ఒక యజ్ఞం చెయ్యాలనుకున్నారట, అమ్మవారి యాగం చెయ్యాలనుకున్నారు. అంబాయాగము అంటారు దాన్ని. ఈ యాగం చెయ్యాలనుకుని మనం ద్రవ్యం తెచ్చుకుంటూ ఉండగా రాక్షసుడు యుద్ధానికి వచ్చాడు, దాంతో యాగము ఆగిపోయింది, స్వర్గము పోయింది. మనం మళ్ళీ యజ్ఞం చెయ్యాలి, స్వర్గసింహాసనం తిరిగి సంపాదించాలి. సంపాదించాలంటే హరికటాక్షం ఉండాలి. హరిప్రసాదం కావాలంటే అసలు హరి అంటూ కనపడితే కదా ఆయన ప్రసాదం మనకు లభించేది అనుకుని వాళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు వాళ్ళని వెంట పెట్టుకుని, ఎక్కడున్నాడో వెతుకుదాం, బహుశా క్షీర సముద్రం దగ్గర ఎక్కడో చోట ఉండి ఉంటాడు, నాకెందుకు ఇక్కడ ఎక్కడో ఉన్నాడనిపిస్తుందని దేవతలందరినీ వెంట పెట్టుకుని క్షీరసాగర ప్రాంతం అంతా వెతికట. వెతగ్గా ఒక ప్రాంతంలో ఆ వింటి కొన మీద గడ్డం పెట్టుకుని ఇలా తల అంచి నిద్రపోతున్న విష్ణువు కనబడ్డాడు. విచేతనం విభుం విష్ణు తత్రాసాం చక్రిరే సురాక యోగ నిద్రావశం గతం. యోగ నిద్రలో ఉన్నవాడు, వింటి యొక్క కొన గడ్డం కింద పెట్టుకున్నవాడు, తనను తాను మరిచినవాడు, చైతన్యం లేకుండా ఉన్నవాడు, అసలు నిట్టూర్పులు వస్తున్నాయో లేదో తెలియకుండా ఉన్నవాడు అయిన విష్ణువుని చూశారట వాళ్ళు. అదే అసలు విషయం. యుద్ధరంగంలోంచి హఠాత్తుగా ప్రభు ఎందుకు మాయమైపోయాడు అనుకున్నాం, అలసట కలిగి ఉంటుంది ఆయనకి. ఆ అలసట నిద్ర వల్ల తొలగుతుంది కనుక నిద్రించడానికి ఈ ఏకాంత స్థలానికి వచ్చి ఉంటాడు. అయినా మన పిచ్చి కాకపోతే ఈ భగవంతుడికి అలసట ఏమిటి? ఆయనకి ఎప్పుడు మనకు మళ్ళీ అలసత్వము ఉండదు, అలసట ఉండదు. ఏదో కారణంతో ఈయన నిద్రపోతున్నాడు. ఈయనకి అలసట రావడానికి, అది తీర్చుకోవడానికి, నిద్రపోవడానికి వెనక కారణం ఉండి ఉంటుంది అని వాళ్ళలో వాళ్ళు కాసేపు తర్జన భర్జన పడి, సరే ఏ కారణం ఉంటేనే మొత్తం మీద స్వామివారు నిద్రపోతున్నాడు, ఈ నిద్రపోతున్న స్వామివారికి మెలకువ రావాలి, మెలకువ వస్తేనే దుష్ట శిక్షణ జరుగుతుంది, రాక్షస సంహారం జరుగుతుంది, హయగ్రీవుడు నశిస్తాడు. వాడు నశిస్తేనే తిరిగి మన స్వరాజ్యం మనకి దక్కుతుంది, అది దక్కితేనే అంబాయాగం చేయగలుగుతాం. ఈయన ఇప్పుడు ఎవరు లేపుతారు అనుకుని, బ్రహ్మదేవ స్వామివారిని నిద్ర లేపే బాధ్యత నీదే అన్నారట. దేవతలంతలా అనగానే ఆయన తెల్లబోయి, భగవంతుడు వాసుదేవుడు గాఢముగా నిద్రపోతూ ఉంటే లేపడం మహాపాపం, ఈ పని శివుడు చేస్తే పర్వాలేదు, నేను చేస్తే నాకు పాపం కదా అన్నట. అప్పుడు శివుడు, బావుందర్రా మీరంతా కలిసి విష్ణువుకి నిద్రాభంగం చేస్తారా, ఆ నిద్రాభంగం చేసే పాపం నాకంట కడతారా, ఆయన నేను ఒకటే, ఆయన నిద్రపోతే నేను నిద్రపోయినట్టే, నా అంతటా నేను లేస్తే తప్ప ఇతరులు నన్ను లేపలేరు, ఆయన అంతే, ఆయన లేపనన్నాడు ఆయన. దీనికి ఒక కారణం ఉందిలేండి, నిద్రాభంగం మహాపాపం. అందుభంగంలో ఎవరికి వాళ్ళు శ్రీ మహావిష్ణువుకి నిద్రాభంగం చేయడానికి జంకారు. నిద్రాభంగ కథం కార్యం చింతయంతు సురోత్తమాహ. ఈ విధంగా దేవతలు, దేవశ్రేష్ఠుడు బ్రహ్మ, రుద్రుడు, వీళ్ళంతా శ్రీహరికి నిద్రాభంగము చేయుట మహాపాపము, ఈ పని మనం చెయ్యకూడదు అనుకున్నారు. ఆయన లేవాలి, అప్పుడే దేవకార్యం జరుగుతుంది. కానీ ఆయనంతటా ఆయన లేవడం లేదు. అలాగని లేపుదామా అంటే అది అనుచితం. ఎలా? అప్పుడు బాగా ఆలోచించి బ్రహ్మ, నేను ఒక పురుగును సృష్టిస్తాను. పురుగులు ఇలాంటి పని చేస్తే వాటికి పాపం రాదు. జ్ఞానం కలిగిన మనలాంటి వాళ్ళ నిద్రాభంగాదులు చేస్తే పాపం, కానీ పురుగులు, కీటకాలు ఏమైనా పని చేస్తే వాటికి పెద్దగా పాపం రాదు. వస్తే దాని పాపం తొలగించడానికి మనం ఉన్నాం అని వెంటనే కళ్ళు మూసుకుని తన శరీరము నుంచి ఒక కీటకాన్ని సృష్టించాడు. దాన్ని వమ్రీ అంటారు తెలుగులో. ఇప్పుడు ముక్కలో చెప్పాలంటే చెద పురుగు. ఉత్పాదిత తదా వమ్రీ బ్రహ్మణ పరమేష్ఠిన. సాక్షాత్తు బ్రహ్మచేత విష్ణువుకి నిద్రాభంగం కలిగించడం కోసం వమ్రి అని పేరు కలిగిన పురుగు పుట్టిందన్నమాట. సంస్కృతంలో వమ్రి, తెలుగులో చెద. దాన్ని బ్రహ్మదేవుడు చేతిలోకి తీసుకుని పుట్టి పుట్టగానే వృధ చేస్తున్న ఓ చెద, కాసేపు నీ వృధ ఆపి విష్ణువు దగ్గరికి పద. ఆయన నిద్రపోతున్నాడు. ఎక్కడ? అల్లెతాడు మీద తల పెట్టుకొని అక్కడికి వెళ్ళి తాడు కొరికి, అల్లెతాడు కొరగగానే ధనుస్సులో వంగి పక్కకు ఒరుగుతుంది. ఒరిగితే గడ్డం కింద ఉన్న తలగడ పక్కకి వెళ్ళిపోవటం వల్ల ఆయన తల నేల మీద కొరుగుతుంది. అప్పుడు ఆయనకు మెలకు వస్తుంది. ఎవరైనా గాఢంగా నిద్రపోతున్నప్పుడు వాళ్ళ తల కింద ఉన్న తలగడ గట్టిగా లాగేస్తే, కొంచెం గట్టిగా లాగితే వాడికి మెలకు వస్తుంది. అంటే అలా మెలకు వచ్చేవాడికి లేండి. ఒక ఆయన రైల్వే స్టేషన్లో పడుకున్నాడు. పాపం స్టేషన్లో పడుకుని తెల్లవారుజాము 2:30 రెండున్నరకో 1 గంట 30 తమిళనాడు ఎక్స్ప్రెస్ ఉంది, దాన్ని ఎక్కుదామని విజయవాడ స్టేషన్లో పడుకున్నాడు. ఈ మధ్యనే జరిగింది. ఆయన తల కింద ఆయన సూట్ కేసే పెట్టుకు పడుకున్నాడు. ఆ తర్వాత తెల్లారేక ఎవడో వచ్చి చిచ్చిచ్చి అని కర్రతో కొట్టారు. కొడితే వాడు ఎవడని అనుకుడుతున్నాడు అనుకున్నట్ట. ఎందుకు కొట్టాడు తెలుసా? కొట్టినాయని కానిస్టేబుల్, రైల్వే కానిస్టేబుల్ ఎందుకు కొట్టాడు ఈ వాడికి మీకు అర్థమై ఉండాలి. ఎవడో వాడు సూట్ కేసుతో పాటు వాడి ప్యాంటు షర్టు ఒక్క లోపలున్న అంతర్వస్త్రం, ఒకే ఒక్క వస్త్రం వచ్చిన డ్రాయర్ ఎట్టబెట్టి మిగతా ఉంది పీక్కుపోయాడు. ఇంత పీక్కుపోతున్నా మెలకు రాదండి ఆయనకి. అదేమిటో విచిత్రం. మహానుభావులు కొంతమంది అలా ఉంటారు. అలాగే ఒక ఆయన ఉంటాడు, ఆయనకి పక్కన ఆయన ఫోన్ టింగ్ 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 మోగుతుంది. అలా ఉంటాడు, కాసేపు నాక మీ ఫోన్ మోగుతుంది అంటాడు పక్కవాడిని. ఇంతకీ ఆయన జేబులు ఆయన ఫోనే మోగుతుంది. అలాంటి మహానుభావులు కొందరు ఉంటారు, వాళ్ళని పక్కన పెడితే ఎక్సెప్షన్ కేసులు. సహజముగా ఎవరికైనా నిద్రపోతున్నప్పుడు కొంచెం గట్టిగా తల కింద తలగడ లాగామా అతనికి మెలకు వస్తుంది. శ్రీ మహావిష్ణువు జ్ఞాని అల్లెతాడు కొరికితే, ఆ ధనుస్సు పక్కకి ఒరిగితే ఆయనకి మెలకు వస్తుంది. వస్తే ఆయన దేవతల్ని రక్షిస్తాడు, రాక్షస సంహారం చేస్తాడు. కాబట్టి ఓ వమ్రీ, నీవు వెళ్ళి హరి నిద్రిస్తున్న ధనుస్సు దగ్గరకు వెళ్ళి ధనుస్సుకున్న అల్లెతాడు కొరుకు అనగా వెంటనే ఆవిడేమందో తెలుసా? అబ్బా, మహాపాపాలు చేయించడానికి నన్ను పుట్టించావా అందుట. మీరందరూ బాగుండాలా, మీరందరికీ పుణ్యం రావాలా, మధ్యలో అమాయక పురుగుని, చిన్న పురుగుని చేసి నాకు పాపాలు అంటగడతారా? బ్రహ్మదేవుడు నిద్రాభంగం చేస్తే పాపమని మిన్నకొన్నాడు, శివుడు మిన్నకొన్నాడు, దేవతలంతా నిద్రాభంగం చేయడం పాపమని పక్కకు తప్పుకున్నారు. మధ్యలో పిచ్చి పురుగు నన్ను సృష్టించి అందులో హరికి నిద్రాభంగం చేయించి ఆ పాపం నాకు అంటగట్టి తద్వారా ఎన్నో జన్మలు వచ్చేలా చేద్దామనుకుని కుట్ర చేస్తున్నారు. ఇదంతా మీ కుట్ర. నిద్రాభంగ కథం కార్యో దేవస్య జగతాం గురోహో. నిద్రాభంగ కథాచ్ఛేదో దంపత్యో ప్రీతిభేదనం శిశుమాతృ విభేదశ్చ బ్రహ్మహత్యాసమం స్మృతం. బ్రహ్మదేవ, నిద్రపోతున్న వాడికి నిద్రాభంగం చేయటం కర్తవ్యమా? చేయకూడదు కదా, ఆ పాపం చేయకూడదు. మళ్ళీ మనకు అనుమానం రావచ్చు, ఈ పురుగు పుట్టి ఎంతోసేపు అవ్వలేదు కదా, అప్పుడే దీనికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అంటే, సాక్షాత్తు క్షీర సముద్రం దగ్గర పుట్టింది ఆ పురుగు. ఇలా భూలోకంలో పుట్టిన దోమలు అయితే గొంతుకులోకి దూరతాయి, చస్తాయి, వాటికి జ్ఞానం ఉండదు. పాల సముద్రం దగ్గర శ్రీమన్నారాయణుని లోకమైన వైకుంఠం దగ్గర పుట్టిన పురుగుకు కూడా వేదజ్ఞానం వస్తుంది. అందుకే ఆ లోకాలు ఉత్తమ లోకాలు అన్నారు. అందుకే అక్కడ మీరు దేవతలు కూడా చూశారో లేదు, మీరు దేవలోకంలో ఏనుగు ఉంటుంది, ఏనుగు ఎగరడంలో, అది మాట్లాడడంలో, ఉచ్చైశ్వరం గుర్రం మాట్లాడడంలో, కల్పవృక్షం మాట్లాడడంలో. అందుకని ఉచ్చస్థితికి వెడితే ఊర్ధ్వలోకాలకు వెళ్ళే కొద్దీ అక్కడ చీమదోమలు కూడా మాట్లాడతాయి. అందుకే అవి దేవలోకపు జంతువులు అన్నారు వాటిని. భూలోకంలోకి వచ్చేసరికి మానవులకి అందున కొంతమందికే వాక్కు ఉంటుంది, తక్కిన జీవులకు వాక్కు ఉండదు. మానవుల్లో కూడా కొంతమందికే, కొంతమంది మోగవాళ్ళు అయి పుడతారట, కానీ దేవలోకంలో అలా కాదు. ప్రతి ప్రాణికి జ్ఞానం ఉంటుంది, పుట్టుకతో వేద జ్ఞానంతో పుడతాయి. అందుకే కనీసం పురుగ్గా పుట్టినా వైకుంఠంలో పుట్టాలన్నారు. భూలోకంలో మానవుడిగా పుట్టినా ఉపయోగం లేదు. ఇప్పుడు ఆ పురుగు అంత తెలివిగా ఏమంది, నిద్రాభంగము కార్యమా, వేదంలో నిద్రాభంగం చేయరాదన్నారు అని ఒక గొప్ప శ్లోకం చెప్పిందండి, అధ్యాయం 5:20 నిద్రాభంగ. ఎవరైనా అలసి నిద్రపోతున్నప్పుడు నిద్రాభంగం చెయ్యడం అంటే నిద్రట్లో ఉన్నవాడికి మెలకువ తెప్పించడం బ్రహ్మహత్యా పాపంతో సమానం. నిద్రపోతున్నవాడిని కాలింగి బెల్ల కొట్టో, డబడబ తలుపు బాదో లేపేశామంటే మనకి బ్రహ్మహత్యా పాపం వస్తుంది. ఒక మహాపండితుడిని, జ్ఞానిని కత్తితో పొడిచి చంపేస్తే ఏ పాపం వస్తుందో ఆ పాపం నిద్రాభంగం వల్ల వస్తుంది. రెండోది కథాచ్ఛేద. పురాణం జరుగుతూ ఉంటే మధ్యలో మాట్లాడకూడదు, అటు ఇటు తిరగకూడదు, కెమెరాకి దానికి మధ్యలో ఫోన్లు మాట్లాడకూడదు. అలా చేస్తే ఏమవుతుంది, డిస్టర్బ్ అవుతుంది, కథ ఆగిపోతుంది, కథకి ఛేదము భంగము కలిగించడం అవుతుంది. ఇలా పురాణ కథలు ఆపడం కూడా మహాపాపం. అందుకే పురాణం జరుగుతున్న చోట మధ్యలో మనం వెళ్ళి మాట్లాడకూడదు అండి. అందుకని పురాణం మధ్యలో అటు ఇటు తిరగడం, మాట్లాడడం, డామ్ డామ్ అని తలుపులు వేయడం చేయకూడదు. నిద్రాభంగము, కథాచ్ఛేదము. మూడవది దంపత్యోహ ప్రీతి భేదనం. భార్యాభర్తల మధ్యలో తగాదా అస్సలు పెట్టకూడదు. దంపతులు కలిసి ఉంటే వాళ్ళిద్దరిని ఇంకా ఇంకా కలపాలి. మీ ఇద్దరు ఐకమత్యంతో ఉండండరా, పార్వతీ పరమేశ్వరులో ఉన్నారు అనాలి. అంతేగాని మీ ఆవిడ భూతం ప్రేతం అని భర్తకి చెప్పకూడదు, మీ ఆయన రాక్షసుడని భార్యకి చెప్పకూడదు, ఇద్దరికి మధ్యలో తగాదా పెట్టకూడదు. అలా పెట్టేవాళ్ళు మహాపాపం చేస్తారట. ఏదో భర్తగారు కర్మగాలి దారిలో ఓ 10 రూపాయలు ఖర్చు పెట్టుకుని, 10 రూపాయలకి ఏమొస్తున్నాయిలేండి, 10 రూపాయలు అనే మాట వాడకూడదు, ఓ 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని సినిమా చూశాడు. ఇంటికి వెళ్ళి కానీ నేనే సినిమాకి వెళ్ళలేదు, ఏం వెళ్ళలేదు, ఇవాళ ఏదో కర్మ వల్ల 1000 రూపాయలు పోయాయని అబద్ధం చెప్పాడు అనుకోండి, మనం కళ్ళారా చూసి ఏమమ్మో మీ ఆయన అబద్ధం చెప్తున్నాడు, 1000 రూపాయలు పెట్టి సినిమా చూశాడు, చూడడంలో కూడా ఇంకో అమ్మాయిని ఎవరినో పక్కన పట్టుకెళ్ళి తీసుకెళ్ళాడు అని చెప్పామా, ఇక భార్య ఆమెని మామూలుగానే ఆవిడ పరసవు పుచ్చుకుంటుంది, ఈరోజు ఇంకో పరసవు పుచ్చుకుంటుంది. అప్పుడు తగాద వల్ల దంపతులు విడిపోతారు. ఎప్పుడు కూడా మీ ఆయన శ్రీరామచంద్రుడు పరస్త్రీని ఏదో కన్నెత్తి చూసినా పన్నెత్తి పలకరించడు, మంచివాడని చెప్పి కలపాలి. అలాగే భార్యామణి కర్మగారి మధ్యాహ్నం పూట వెళ్ళి భర్తకి తెలియకుండా మిక్సీ కొనుక్కు తెచ్చుకుంటే, ఇదిగో మీ ఆవిడ చాలా ఉత్తమురాలు, డబ్బు దాస్తోంది, ఖర్చు పెట్టట్లేదు అని చెప్పండి వీలుంటే, లేదా మాట్లాడుకూరుకోండి. వాళ్ళిద్దరి మధ్యలో మాత్రం తగాదా పెట్టకండి, ఏమయ్యో నువ్వు అలా వెళ్ళగానే మీ ఆవిడ బదారికి వెళ్ళి మిక్సీ తెచ్చింది, ట్యాక్సీ తెచ్చింది అన్నామా, ఇక ఆ ఇద్దరు కూడా రాజకీయ నాయకులు ఫ్లెక్సీలు చింపుకున్నట్టుగా చింపుకుని రోడ్డు మీద పడతారు. తగాదా పొరపాట్లు కూడా పెట్టకూడదు. దంపతులని ఎంత వీలుంటే అంత కలపడానికి ప్రయత్నించాలట. మీ ఇద్దరు మంచివాళ్ళు, కలిసి ఉండండి, కలిసి ఉండండి అని చెప్పండి, దానివల్ల పుణ్యం. ఇక శిశుమాతృ విభేదశ్చ, బిడ్డని తల్లిని దూరం చెయ్యటం. ఆసుపత్రిలో పిల్లవాడు పుట్టి పుట్టగానే ఆ పిల్లవాడిని పట్టుకెళ్ళి అమ్మేసిన నర్సులు ఏమైపోతారు అనుకుంటున్నారు, బ్రహ్మహత్యా పాపం పొంది సర్వనాశనం అవుతారు. అటువంటి వాళ్ళు 10,000 జన్మల్లో గొడ్రాళ్ళు అయిపోతారట. ఆ తర్వాత జన్మల్లో వాళ్ళ పిల్లల్ని ఎవరో ఒకళ్ళు ఎత్తుపోతూ ఉంటే పిల్లలు లేక అల్లాడిపోతారట. మహాపాపం అది. అందువల్ల బిడ్డని తల్లిని వేరు చెయ్యకూడదు. వరుసగా ఏమేమిటివి, నిద్రాభంగము, కథాచ్ఛేదము, పురాణ కథను ఆపడము, దంపతులను విడదీయడము, బిడ్డని తల్లిని వేరు చెయ్యడము, ఈ 4 పనులు బ్రహ్మహత్యా సమం స్మృతం, బ్రహ్మహత్యా పాపంతో సమానమైన పాపములు. బ్రహ్మహత్య చెయ్యక్కర్లా, ఈ 4 చేస్తే బ్రహ్మహత్యా పాపము చేసినట్టే, ఆ పాపం మనకు వచ్చేస్తుంది. అందుకని అనుక్షణము జాగరూకులమై ఉండాలి. అందువల్ల ఇప్పుడు ఏమన్నదయ్యి ఈ పురుగు, తత్కథం దేవదేవస్య కరోమి సుఖనాశనం. అందున దేవదేవుడు, వాసుదేవుడు, అనంతుడు గాఢముగా నిద్రపోతున్నాడు ఇప్పుడు. అటువంటి ఆయనకి సుఖం తొలగించి, కష్టం కలిగించి, నిద్రాభంగం చేసి మహాపాపం నేను మూట కట్టుకోను, ఆ ఫలం నేను అనుభవించలేను. అనగానే బ్రహ్మదేవుడు, నీకేం పాపం రాదు, నేను వరమిస్తున్నాను, నేను వరమిస్తున్నాను గనక, బ్రహ్మంతటి వాడిని ఆజ్ఞాపిస్తున్నాను గనక, హరికి నిద్రాభంగం చేయటం వల్ల నీకు పాపం రాదు. నువ్వు ఆ పాపం చేయటం వల్ల ఎన్నో లోకాలు బాగుపడతాయి, రాక్షస నాశనం అవుతుంది. మంచి పని కోసం ఒక పాపం చేస్తే ఆ పాపం కూడా పుణ్యమవుతుంది అనగా, ఏమోనండి మీరు ఎన్ని చెప్పినా చేయలేకపోతున్నాను నేను. అయినా మీకంటే ఒక స్వార్థం ఉన్నది. ఏమిటా స్వార్థం? విష్ణువు లేస్తే యజ్ఞం పూర్తవుతుంది, స్వర్గసింహాసనం దేవతలకి దక్కుతుంది, దుష్టులు నశిస్తారు. అంటే మీకు ఒక స్వార్థం ఉన్నది, పని వెనకాతలో ఒక కారణం ఉన్నది. నాకేమిటి అది సుస్పష్టంగా ఏముందో తెలుసా? కింపలం భక్షణాద్దేవ, నేను ఈ పాపం చేస్తే నాకేం ఫలితం వస్తుంది, నేనేం అనుభవిస్తాను. ఏదో ఓ లాభం ఉండాలి కదండి, పాపం చేస్తే కూడా పాపం వెనకాతలు లాభం ఉండాలి, లాభం ఉంటే పాపం చేస్తే అర్థం ఉన్నది. తస్మాదహం కరిష్యామి స్వార్థమేవ ప్రభక్షణం, నాకు ఏదైనా లాభం ఉంటే, ఒక స్వార్థం ఉంటే అప్పుడు ఈ అల్లుతాడు కొరుకుతాను. ప్రయోజనం లేకుండా కేవలం లోకశ్రేయస్సు కోసం ఈ పని చేయమంటే నేను చేయనండి. ఆహ్, అంటే లంచగొండితనం అలా మొదలయ్యింది. ఇప్పుడు చాలా చోట్ల బల్ల కింద చేతులు పెడుతున్నారే వాళ్ళందరికీ మంచి మూల పురుషుడో మొత్తం మీద ఈ చెద ఆడో మగో పక్కన పెడదాం, వాళ్ళందరికీ కూడా ఆదర్శ స్వరూపం ఈ పురుగు అన్నమాట. బ్రహ్మగారు ముక్కుల మీద ఒక ముక్కు అదిగాయనికి నాలుగు తలలు, నాలుగు ముక్కుల మీద వేళ్ళేసుకుని రామ రామ పుట్టి 10 నిమిషాలు అవ్వకుండా నాకేమిటని అప్పుడే బల్ల కింద చేయి పెట్టి లంచం అడుగుతుంది. ఇది బహుశా ఇది పుట్టిన కాలంలో ఏదో లోపం ఉండాలి అనుకున్నాడు ఆయన. ఒక్కొక్కప్పుడు కాలంలో లోపం ఉంటే ఇలాంటి సృష్టి జరుగుతుందిట అనుకుని నవ్వుకునే, సర్లే ప్రయోజనం అడుగుతున్నావు, నువ్వు కూడా ఏదో ఫలితం ఆశిస్తున్నావు, ఫలితం లేకుండా ఎవడే పని చేస్తాడు, నీకు ఒక వరం ఇస్తున్నాను, అల్లెతాడు కొరకడం వల్ల నీకు ఒక లాభం కలిగేటట్టు చేస్తున్నాను, ఆ లాభాన్ని స్వీకరించి తాడు కొరకు. ఏమిటా లాభం అని అడుగుతావేమో చెబుతున్నావు.